ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿ ಆದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಪರಮಸತ್ಯ ನಿಷ್ಠಾಗರಿಷ್ಠುಡೇನ ಹರಿಶ್ಚಂದ್ರ ಚಕ್ರವರ್ತಿ ತನ್ನ ಭಾರ್ಯ ನಂಬುಕೊನಿ ಆ ಸುಮ್ಮು ನಕ್ಷತ್ರಗಳು ಚೇತರೋ ಬಿಡದೆ ಆಯನ ಇಂಥ ಸುಮ್ಮು ನಾ ದಾರಿ ಬತ್ತಾನಿಗೆ ಸರಿಪೋದು కాబట్టి గురువుగారు అప్పు నువ్వే తీర్చున్నాడు. మళ్ళీ ఇంతలో గురువుగారు వచ్చారు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఏది నా రుణం, నా రుణం తీర్చడానికి కావలసిన సొమ్ము తీసుకొస్తావా లేక అసత్యం ఆడాను అని ఒప్పుకుంటావా అని బెదిరిస్తే ప్రాణం పోయిన అసత్యం ఆడను, సత్యం కోసమే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఏదో రకంగా సూర్యుడు అస్తమించేలోపు నీ సొమ్ము నీ చేతిలో పెడతాను. ఎలాగో అమ్ముకోవడం మొదలుపెట్టానుగా, భార్యని కొడుకుని అమ్ముకున్నాను, ఇక నన్ను నేనే అమ్ముకుంటాను అని నక్షత్రకునికి తిరిగి, నాయన విశ్వామిత్ర శిష్య ఈసారి బజార్లో నన్నే నిలబెట్టి వేలం వెయ్యి, ఏ పుణ్యాత్ముడో కొనకపోతాడా, ఆ సొమ్ము మీ గురువుగారికి ఇచ్చేయి అంటే అప్పుడు ఆయన వీధిలో నిలబెట్టి ఈ పుణ్యాత్మణ్ణి ఒకనొకప్పుడు అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి ధర్మమూర్తిని హరిశ్చంద్ర చక్రవర్తిని ఎవరైనా దాసునిగా కొనండి, అన్ని పనులు చేసి పెడతాడు ఈయన, భూమండలాన్ని పరిపాలించిన వాడు, అందువల్ల పనులు చేయటంలో ఏమాత్రం ఆలసించడు, చురుకుగా తెలివితేటలతో ఆలోచించి పనిచేస్తాడు. కొనుక్కోండి అంటే అందరూ వచ్చి వెళ్ళడిగి, అమ్ము అంత డబ్బు మేము ఎక్కడ ఇస్తాం, ఆయన రాజుగారిని పనిలో పెట్టుకుంటే ఆయనేం చేసి పెడతాడు, చిన్నప్పటి నుంచి కష్టపడ్డానికి అలవాటు పడినటువంటి వాడైతే పనులు చేసి పెడతాడు, కానీ సుఖాలకు అలవాటు పడినవాడిని కొనుక్కొని పనిలో పెట్టుకుంటే వాడికి మనం పనిచేయాలని ఒక్కడూ కొండం మానేసి అట్ట దగ్గరికి రాలేదు. అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి తనను తాను అమ్ముకుంటానంటే కొనేవాడు ఒక్క లేకుండా పోయాడు. కాలం కలిసి రాకపోతే ఎంత గొప్పవాడిగా తేనే అంతేట. ఒక్కొక్కప్పుడు చూసారా, పరమ సంపద కలిగిన వాడే అయి ఉంటాడు కానీ సమయానికి ఒక్క రూపాయి లేక అలమటించిపోతాడు. అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి ఎంతోమందిని అవసరమైతే కొనగలడు. ఇప్పుడు ఆయన్ని కొనమంటే ఒక్కడూ కొండం లేదు. ఒక్కొక్కప్పుడు ఎంత పండితుడైనా ఎవరో ఒకరి కోసం అలా నిలబడి ఉండాలి అరగంట. ఇక కర్మ ఇది తప్పించలేరు ఎవరో ఒకడు ఎంత గొప్ప అండి. ఇది కాలప్రభావం. ఇప్పుడు చివరికి ఇతను అన్నాడు, ఏమయ్యో నీవు అనుకున్న రీతిలో ఈ పూట సాయంకాలంలోపు నిన్నెవడో ఒకడు కొంటాడేమో, ఆ కొన్న సొమ్ము మా గురువు గారికి ఇచ్చి రుణ విముక్తుడు అవుదాం అనుకుంటున్నావు, అది అయ్యేటట్టుగా లేదు, ఎందుకు వచ్చింది ఇంత గొడవ, ఒక్కే ఒక్క ముక్క నేను నీకు సొమ్ము ఇస్తానని అనలేదు అన్నామనుకో, ఈ గొడవ మొత్తం సమస్య పోతుంది కదా. పైగా నువ్వు మా గురువు గారికి దక్షిణిస్తానన్నప్పుడు ఒక్కడ సాక్షి ఉన్నాడా, పత్రం లేదు, సంతకాలు లేవు, ఐ విట్నెస్ లేవు, ఏ సెల్ ఫోన్లోనూ రికార్డు చేసిన వాడు ఒకడు లేడు, ఎందుకు వచ్చింది ఈ గొడవ అన్నట్ట. ఏదో రకంగా బుట్టలో వేయడానికి ఇంత ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ కూడా పాప పనులు చేయడానికి మాత్రం మనల్ని ఏదో విధంగా సమర్థిస్తారట. మరేం పర్వాలేదు, ఇదేం తప్పు కాదంటట. మిమ్మల్ని భ్రష్టులు చేయాలనుకోండి, సరదాగా ఏం చేస్తాడో సీసా ఇచ్చి, అబ్బెబ్బే బలరాముడే తీర్థయాత్రకి వెళ్ళేప్పుడు పుచ్చుకున్నాడు, నువ్వు పుచ్చుకుంటే తప్పేమిటంటాడు. అలాంటి వాళ్ళు తగులుతారు. అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక కష్టంలో ఉన్నప్పుడు లేక దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా అసత్యం ఆడితే నీకీ కష్టం పోతుందంటే సామాన్యుడైతే లొంగిపోతాడు. ఈయన పరమ నిష్ఠాగరిష్ఠుడు గనక, సత్య నిష్ఠాగరిష్ఠుడు గనక, నాయన ఇన్నాళ్ళు కష్టపడి చివరికి భార్యను కూడా అమ్ముకున్నాక ఈ చివరి క్షణంలో అసత్యం ఆడి నన్ను నేను విముక్తుడిని చేసుకోనా, దీనికి ఇంత కష్టపడాలా. ఒకడెవడో ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు, భార్యాసమేతంగా మంచినీళ్లు కూడా తాగకుండా ఆచమన జలం తప్ప ఏమీ తాగకుండా నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్ట. ఆ తర్వాత ఏమన్నాడు, సాయంకాలం భగవంతునికి నివేదన చేయటానికి ఏదైనా కాస్త ప్రసాదం చెయ్యన్నాడు. అప్పుడు భార్యామణి ఆవునేతితోటి ఓ చక్కని సత్యనారాయణ ప్రసాదం లాంటి ఓ ప్రసాదం తయారు చేసింది. ఈ కంగారులో ఏం చేసింది ఆవిడ, ఈ ప్రసాదంలో పంచదార సరిపోయిందా లేదా అని ఇంత బిసర్ నాకింది. ఇప్పుడు ఏమైంది, ఆ పిసరు నాకడం వల్ల కడుపు నిండలేదు, పొద్దున్నుంచి కష్టపడి ఉన్న ఉపవాస ఫలితము పోయింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తెడ్డు నాకి మొత్తం ఉపవాసం యొక్క ఫలితమంతా పోగొట్టుకున్నట్లుగా ఇన్నాళ్ళు కష్టపడి సత్యాన్ని నిలబెట్టుకుని ఈ చివరి క్షణంలో సత్యాన్ని విడిచిపెడతానా? ఎవరో ఒకరికి అమ్మన్నట్ట, ప్రయత్నించు. సూర్యుడు అస్తమించేలోపు పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించకుండా ఉంటాడు. ఆ పరమేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి కాశికా విశ్వేశ్వరుడు నమస్కరించిన వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తాడు. నేను ఆయనకి మొక్కుకున్నాను, నిత్యం సత్యం మీద నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి, సత్యనిష్ట నాకు పరమ ఇష్టం, నిష్ట మీద నిలబడ్డానికి కావలసిన ఓపికని శక్తిని ప్రసాదించమని ఆ పరమాత్మనే వేడుకున్నాను, ఆయన ఇస్తాడు. సూర్యుడు అస్తమించడానికి ఇంకా 2 గడియల సమయం ఉంది, 2 గడియలు చాలు. మళ్ళీ అనౌన్స్ చేయన్నట్ట ఈయన, మళ్ళీ ఆ వెడుతున్న వాళ్ళందరినీ, రండి నాయన రండి, భలే చవక వేరం, మంచి వేరం, ఇంతటి చక్రవర్తి మీకు దాసుడవుతాడు, తొందరగా రండి, త్వరపడండి, కొనుక్కోండి అని పిలిచాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. బలి సంబలి అంచు, వాడు చీటికి వాడికి సంబలి అంటూ అరవడం మొదలెట్టాడు. తాగిన వెహికల్లో ఏం పోగుతున్నాడో తెలియట్లా, తప్పుకోండి తప్పుకోండి అంటాడు అనమాట. వాడి దగ్గర ఒక పెద్ద కళ్ళు కొండ, వాడికి పక్కన 100 మంది సహాయకులు ఉన్నారు. నల్లగా ఉన్నాడు, జుట్టంతా ఏతాకుల రొప్పలా ఉంది, పళ్ళు బాగా కిళ్ళీలు నవిలి 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 ఎర్రబడిపోయి గార పట్టేసి ఉన్నాయి. అదేమిటో, కొంతమంది మరి పూర్వజన్మలో మేకలు అయి ఉంటారు, వేసిన కిళ్ళి వేసినట్టు అలా వేస్తూనే ఉంటారు, కారా కిళ్ళి ఇటుపోయి కదా పోయి, అది వేస్తే కళ్ళు వైర్లు గమ్ముతాయట. అలా నవిలి నవిలి దంతాలు ఉంటాయి. రామచంద్ర ప్రభు ఆ దంతాలను చూస్తూ వాళ్ళ ఆవిడ అతనితో ఎలా కాపురం చేసిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు కొందరికి. అంత భయంకరమైన గార పట్టిన దంతాలతో, శరీరం అంతా చెమటకారుతూ ఉండే దుర్వాసనతో ఒకడు వచ్చాడు, ఒక చండాలుడు. ఆయన ఎలా ఉన్నాడు, దుర్గంధః వికృతః రోక్షః స్మిశ్రులః దంతురః ఘృణీ. ఒకటి, వాడి శరీరం నుంచి దుర్గంధం వస్తుంది, అసలు తమ శరీరం నుంచి చెమట వస్తుందని కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటే రామచంద్ర ప్రభు ఈ ఉపన్యాసం అయ్యేలోపు మన ప్రాణం పోతుంది అనమాట. స్నానం చేయకపోవటం వల్ల లేక ఈ చెమట వస్తుంది, దీనివల్ల ఇతరులకు ఇబ్బందులు తెలియక కొంతమంది ఆ చెమటతో వచ్చేస్తారన్నమాట. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి, శుభ్రంగా స్నానం చేసి కాస్త పౌడరో సుగంధమో పూసుకుంటే పక్కన కూర్చున్న వాడు ఆనందిస్తాడు. అబ్బే నాకు పౌడర్ల మీద సెంట్ల మీద వ్యామోహం లేదండి అన్నాడు. నీకోసం కాదు ఆయన, నీ పక్కవాడి కోసం అన్నాను నేను, నీకేం వ్యామోహం లేదు, కానీ నువ్వు కంపు కొడుతూ ఉంటే పక్కవాడు కూర్చోద్దు మరి. అందుకనే పూర్వం ఏమన్నారు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇలా పురాణాలకు వచ్చేటప్పుడు పవిత్ర స్నానం కొరియాత స్నానం చెయ్యి, శరీరం శుభ్రంగా ఉంచుకో, దుర్వాసన లేకుండా చూసుకో, అప్పుడు నీ పక్కవాడు కూడా హాయిగా ఆహ్లాదంగా కూర్చోగలుగుతాడు, నీ పక్కన నీ పురాణం వినగలుగుతాడు, నీ పక్కన కూర్చున్నందుకు ఆనందిస్తాడు. ఎప్పుడూ కూడా దంతములను శుభ్రంగా ఉంచుకోవాలి, నోరు దుర్వాసన లేకుండా చూసుకోవాలి, శరీరం దుర్వాసన లేకుండా చూసుకోవాలి. శరీరము నోరు ఈ 2 సువాసనతో ఉన్నటువంటి వాడి శరీరంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఎప్పుడు స్నానం చేయకుండా దుర్వాసనతో ఉంటే భగవంతుడు ఏం చేస్తాడన్నమాట, శివుడు కాదు కదా ఎవడో ఉండడు, వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చింది, ఈ దౌర్భాగ్యుడి దగ్గర ఉండలేమని వెళ్ళిపోతాడ. ఇతడు వచ్చిన వాడు దుర్గంధంతో ఉన్నాడు, వికృత రూపం కూడా వికారంగానే ఉంది, ఇంత పెద్ద ముక్కుతో పెద్ద బానకడుపు వేసుకుని పైన గొంగళీ వేసుకుని వచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తెగ తాగి 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 కళ్ళు మత్తెక్కున్నాయి, అసలే త్రాగుడు, దానికి తోడు భయంకరమైన కిళ్ళి. ఈ రెండింటికి ఏం మూడుందో కానీ ఆ రెండింటిని పుచ్చుకోవటం వల్ల, అంటే తాగడం వల్ల, ఈ తమలపాకులు వేయడం వల్ల వాడి కళ్ళు బాగా ఎరుపెక్కి ఉన్నాయి. స్మిశ్రులహ, ఎంతంత మీసాలు, మామూలు మీసాలు కాదు, దుబ్బు మీసాలు అన్నమాట, గొర్రె పొట్టేలు కొమ్ములు తిరిగినట్టు ఉన్నాయి మీసాలు. అంత మరి ఆ మీసంతో ఉన్నవాడిని ఎలా భరించగలుగుతారో తెలియదు, మీసాల మీద నిమ్మకాయలు పెట్టేట్టుగా. మీసం కూడా ఒక స్థాయి దాటి ఉంటేనండి జుగుప్స. అలాంటి మీసాలతో ఉన్నట్ట, నేను ఇవేం నా సొంత పెత్తనతో చెప్పట్లేదు సుమా, ఇదంతా కూడా మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రోపాఖ్యానంలో వ్యాసుల వారు వర్ణించిన వర్ణన చెబుతున్నాను. మళ్ళీ గురువుగారు మమ్మల్ని అలా విమర్శిస్తారా, మా మేసాలని మా కిళ్ళీని మా తాగుడిని విమర్శిస్తారా అంటే నేనేం విమర్శించట్లే, ఆ శ్లోకాలు చదివి చెబుతున్నాను. వాడు స్మిశ్రులహ అని చెప్పారు. దంతురహ అంటే పళ్ళు పైకొచ్చి గారపట్టి అసహ్యంగా ఉన్న పళ్ళు కలిగిన వాడిని దంతురుడు అంటారు. ఘృణీ అసహ్యంగా ఉన్నవాడు వాడు. కృష్ణ నల్లగా ఉన్నాడు, లంబోదరగా పెద్ద కడుపుతో ఉన్నాడు, బాణ కడుపు. పింగహ. ఇక ఒక రకమైన గోరోచన వర్ణంలో ఉన్న కళ్ళతో ఉన్నాడు. రోక్షాక్ష పై కోపంతో ఉన్నాయి ఆ కళ్ళు కూడా. పరుషాక్షర మాట్లాడుతున్నంతసేపు ఒక్క మాటలో కూడా సౌమ్యం లేదట, తిట్లు అనమాట. కోపంతో తెగ తిట్టేస్తూనే అన్నాడట. ఏ తప్పకుండా అంటున్నాడు, బండబూతులు తిడుతున్నాడు. అంటే నేను ఇంకెంతకుమించి మీకు చెప్పడం అనవసరం. వాడు నోట్ల మట వచ్చేటటువంటి బాత్ బాత్తమే బూతులే అన్నట్టుగా ఉన్నమాట. అన్నీ బూతులే. గృహీత పక్షిపుంజశ్చ, కొన్ని పక్షుల్ని చంపి వాటి ఈకలు చేత్తో పట్టుకున్నాడు. ఒక గ్రద్దను కూడా చేత్తో పట్టుకుని భుజం మీద పెట్టుకున్నాడు. శవమాల్యైరలంకృత, శవాల మీద దండలేసి తీసేస్తారు. ఆ దండలన్నీ తీసి మెడలో వేసుకున్నట్ట. ఏం దండదండే, కొనుక్కుని వేసుకుంటేనే, శవం మీద నుంచి తీసివేసుకుంటేనే మల్లెపూల దండ మల్లెపూల దండే అని శ్మశానం నుంచి వచ్చాడు. ఆ శ్మశానంలో శవాల మీద బాగా దండేస్తారు. బతికొండగా తండ్రికి పెండం పెట్టరండి, బతికొండగా తండ్రికి ఇంత అన్నం పెట్టినాడు కూడా చచ్చిపోయాక మాత్రం ఓహ్ అని అరిచి ఇన్ని పేలాలు తల్లి రూపాయి కాసులు విసిరి దండలేసి ఊరేగింపుగా తీసుకెడతారు. నిజంగా ఓ రాజకీయ నాయకుడికి తండ్రి చచ్చిపోతే ఈ తండ్రిని తగలబెట్టడానికి 2 రోజులు ఆ గుమ్మం దగ్గర పెట్టాడు. ఎందుకని అందరు రావాళ్ళు దానికి, మళ్ళీ ఈ తండ్రి శవం కూడా మళ్ళీ దానికి ఉపయోగపడాలి వాడికి ఓట్లుకి. అందుకని అక్కడ అట్టే పెట్టి అందరూ వచ్చారా, వచ్చారు, అందరూ దండలేసారా, అందరూ జోహార్ అన్నారా అని అప్పుడు తీసుకెళ్ళాడు చూశానని. ఈ భయంకరమైనటువంటి మనుషులు కొంతమంది వాళ్ళు కన్న తండ్రిని గౌరవించడం, పూజించడం, అన్నం పెట్టడం ఉండదు. ముసల్తనంలో వృద్ధాశ్రమానికి గడ్డుతారు, లేదా కొడతారు, తిడతారు, ఆస్తి లాక్కుంటారు. చచ్చిపోతే మాత్రం శవాన్ని మాత్రం బలి ఉపయోగించుకుంటారు, అప్పుడు మాత్రం దండ వేస్తారట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను అక్కడ ఆ శవం మీద ఉన్నటువంటి దండలు తీసి మెడ నిండా వేసుకున్నాడు. శవమాల్యై, శవాల మీద ఉన్నటువంటి దండల చేత అలంకృత అలంకరించుకున్నాడు. కపాలహస్త, చేతిలో పుర్రి పుచ్చుకున్నాడు. అందులో అన్నం పెట్టుకు తినడం మొదలెట్ట. పుర్రిలో ఉన్న అన్నం భలే బాగుంటుంది అనుకుంటా. పుర్రిలో పాయసం వేసుకొని జుర్రుకుంటున్నాడు. దీర్ఘాశ పెద్ద ముఖం, నోరు కూడా అలా తెరిచాడు. భైరవోతి వదన్ముఖు, కంఠం ఏం కంఠం అండి, కొంతమందికి భగవంతుడు ఇస్తాడు కీచు కంఠం అనమాట. ఇక్కడ అరిస్తే కిలోమీటర్ అనబడుతుంది, పెద్ద గొంతుకు పెట్టి అరుస్తారు, స్పష్టత ఉండదు మళ్ళీ. అలా భైరవ శబ్దం చేస్తున్నట్ట పదే పదే. ఒరే తప్పకుండా కళ్ళు తండ్రిరా అని వాడు అరుస్తూ ఉంటే మొత్తం కాశీ అంతా మారుమోగిపోతుంది, అంత అరుస్తున్నాడు వాడు. శగణాభివృత, వాడు చుట్టూతో కుక్కలే, నల్ల కుక్కలు, తెల్ల కుక్కలు, కుంటి కుక్కలు, గుడ్డి కుక్కలు, రకరకాల విచిత్రమైన కుక్కలు అన్నమాట. ఈ కుక్కల గుంపుతో వచ్చాడు. ఘోరహ, భయంకరాకారంతో ఉన్నాడు. యష్టిహస్త, చేతిలో కర్ర ఒకటి. నిరాకృతి, వాడి ఆకారం విచిత్రాకారం, భేకరాకారం. అటువంటి వాడు ఒకడొచ్చి నోట్లో ఉన్నటువంటి కిళ్ళీని తుపుక్కు నుమ్మి ఏది రాజుగారి కాళ్ళ దగ్గర, నక్షత్రకుడి దగ్గర ఉమ్మాడు. నక్షత్రకుడు హడిలిపోయి, ఒరే ఆ ఉమ్మేది నా మీద ఉమ్ముతావా, నేను ఏమైనా కిళ్ళీ నుమ్ముకోవడానికి పనికొచ్చే డస్ట్బిన్నా, నీకు పుణ్యం ఉంటుంది మీద కుంభకరా అన్నట్ట. ఆ నోట్లో ఉన్న కిళ్ళి బయట ఉంటేనే, నీ పాదాల మీద ఉంటేనే, నీ నోట్లో ఉంటేనే అని మళ్ళీ నక్షత్రకుడి మీద తుపుక్కు నుమ్మేట. ఈ కిళ్ళీలు వేసుకునేవాడికి ఉమ్మేటప్పుడు వెనక ముందు ఏముండదుండో, ఓరి రామచంద్రప్రదో, కొన్ని చోట్ల రైల్వే స్టేషన్స్లో గోడ మీద పొరపాటున మీరు అలా చెయ్యేశారా, ఇక మీ చేతి మీద మీకు అసహ్యం కలిగి తీసేయాలి చెయ్యి అనిపిస్తుందన్నమాట. ఏం వేస్తారో తెలియదు, అది పరమ జుగుప్సాకరం. అసలు ఇంతలా కిళ్ళీ తినడమే దరిద్రం, అది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం ఇంకా దరిద్రం. ఇవన్నీ కూడా పాపిష్టి లక్షణాలు. వీళ్ళందరూ నరకానికి పోతారట. ఎక్కడ పడితే అక్కడ ఇలాగ తాంబూలంతో ఉమ్మినటువంటి వాడు ఘోర నరకానికి పోతాడట. ఆ లోపల సీసం కరిగించి పోస్తారు యమకింకర్లు. మీరు కిళ్ళీ వేసుకుంటే వేసుకోండి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితేలాగా ఉమ్మడం వల్ల ఇతరులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మహాత్ములు ఆ ఉమ్ముల్ని తొక్కారంటే అది ఇంకా పాపం. అందుకని నిత్యం కారాకిళ్ళి వేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేటటువంటి వాడు చచ్చిన తర్వాత వాడు నోట్లో సీసం కరిగించి యమకింకర్లు బాగా పోస్తారు. అందువల్ల ఏదో అప్పుడప్పుడు కాస్త కిళ్ళి వేసుకుంటే తప్పులేదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవిలేయడమే, పశువుల్లాగా నవిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడమేనా, అలా ఉమ్మితే మరి భగవంతుడికి మండదు. అలాంటి ఉమ్ము సాక్షాత్తు నక్షత్రకుడి మీదే ఉమ్ముతూ వాడు, ఏమైనా పర్వాలేదు, ఇంతకీ మీకు కావలసింది డబ్బు, బానిస నమ్ముతారా, ఇంతకీ ఎవడి బానిస అంటే ఎవరేమిటి, అయోధ్యానగర చక్రవర్తి హరిశ్చంద్రుడు అనగానే ఓహో రాజుగారు తనను తాను అమ్ముకుంటున్నాడు అనమాట, ఎంత డబ్బు అన్నాడు. నువ్వు కొనలేవలేదు అన్నాడు నక్షత్రకుడు. అంటే నన్ను అంత తక్కువ అంచనా వేసేమో, కాశీరాజ్యం మొత్తం కొనగలను ఏమనుకుంటావో, ఎంతో చెప్పవా, నిమిషాల్లో నిలబెట్టి మొల్లో ఉన్న డబ్బు తీసి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. 10 కోట్ల నాణ్యాలు అన్నాడు ఆయన. ఓ 10 కోట్లేనా, ఎవడక్కడ పట్టుకురండి అన్నట్ట. వాడి దగ్గర అసిస్టెంట్ల దగ్గర 10 కోట్లు కాదు, 100 కోట్లు ఉన్నాయి. వాడు అన్నాడు, మొత్తం ఈ కాశీ సామ్రాజ్యంలో నాకు దాదాపు 500 అగ్రహారాలు ఉన్నాయి. నాకు 5000 శ్మశానాలకు అధికారిని నేను. నాకు వచ్చేటప్పు ఇంకెక్కడ అసలు శ్మశానం మీద వచ్చేటప్పు దేని మీద రాదుట. అందులో కాశీలో శ్మశానం ఎంత ఆదాయమో తెలుసునండి. అనుక్షణం శవాలు అలా వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆదాయం కింద భావించేవాడికి శవం ఆదాయమే. ఎందుకంటే మొన్న మధ్యన ఓ శ్మశానాన్ని ఒక కాటి కాపరి పాడుకున్నాడు పాపం. పాడుకున్న తర్వాత వాడు అన్నాడు, ఏమండి చాలా కష్టపడి బోల్డ్ డబ్బు పెట్టి పాడుకున్నానండి పంచాయతీలో, ఈ సంవత్సరం నేను నష్టపోకుండా ఉండాలని దీవించండి అన్నాడు నన్ను. అంటే ఏమిటో తెలుసా, ఇంక నేను చెప్పక్కర్లా, మీరు బాగా కనిపెట్టారు. శ్మశానాన్ని పాడుకున్నట్ట ఆ పాటకి తగిన ఫలితం రావాలట. అందుకని గురువు గారు నేను పాటలో నష్టపోకుండా దీవించండి అన్నాడు. నేను కనుక పొరపాటున నీకు తగిన డబ్బు వచ్చుగాకంటే అర్థం ఏంటని వాడు జనాలంతా లేచిపోవాలి. వెళ్ళిపోయిన వాడల్లా కాటి సుంకం కట్టాలి కదండి, అక్కడ సుంకం కట్టాలండో, ఎవడైనా అక్కడ డబ్బు కట్టవలసిందే. ఆ డబ్బుకి కొంత భాగం వాడుకుంటుంది అందులో పాటలో, ఏదో కొంతేమో పాట పాడుకొని గవర్నమెంట్కి కడతారనమాట. కాబట్టి గవర్నమెంట్ మనకి ఇస్తున్న ఈ సౌకర్యాల్లో చాలా సౌకర్యాలు శవ సౌకర్యాలు. శవం మీద నుంచి వచ్చే డబ్బు కూడా ఉంటుంది అందులో. అందువల్ల వాళ్ళు పాపం ఎంత బాధపడిపోతారు, ఈ ఏడాది ఏముందండి ఏం బోణీ లేదండి అన్నాడు ఒకడు. పాట పాడుకున్నట్ట శ్మశానానికి 5 రోజులు అయిపోయింది బోణీ లేదు, అంటే ఒక్కడు పోవడం లేదు. వాడికి ఎంత బాధ అనిపించేస్తుందంటే ఇంకా ఏమిటో దేశం కొట్టుకుపోయింది, ఎంతమంది ఉన్నారనుకున్నాను మహానుభావులు ఈ ఊళ్ళో, ఒక్కడూ టపా కట్టడే, ఒక్క చోట నుంచి చెక్కురాది అని పాప వాడు చెక్కుల్లో పడతాడట. మరి ఏం చేస్తామండి, దాని మీద బతికేవాడు ఆ బాధ అలాగే పడాలి. వాడికి అలా చూడగానే పుర్రెని చూడగానే ఈ పుర్రె ఎప్పుడు లేచిపోతుంది, వీడికి ఎప్పుడు ఆయువు తీరుతుంది, వీడెప్పుడు నా శ్మశానములకే వచ్చును అని పాప అనుకుంటాడు. తప్పేం లేస్తున్నా, అది వాడాదాయం, వాడి ఖర్చుది, వాడి బాధ వాడిది, దేని మీద బతికేవాడు దాని గురించి ఆలోచిస్తాడు. అందువల్ల అతడు నాకు చాలా ఆదాయం ఉంది, నిరంతరం ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, కాబట్టి డబ్బుకేం లోటు లేదు, నేను కొంటానడగానే హరిశ్చంద్రుడు తెల్లబోయి, నక్షత్రక ఎంత బతుకు బతికి చివరికి ఒక కాటి కాపరికి అమ్ముడుపోతానా నేను, ఎన్నో వృత్తులు ఉండగా ఆ వృత్తులు వాళ్ళని విడిచిపెట్టి తీసుకెళ్ళి ఈ శ్మశాన కాపరికి నన్ను అంటగడతావా, ఈ శ్మశానాన్ని కావాలి కాసేవాడికి. కొంచెం ఆలోచించవయ్యా, నీకు పుణ్యం ఉంటుందనే లోపు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. సమయం అయిపోతూ ఉంటే వాడేమిటి వీడేమిటి, నేను నిన్ను కాటి కాపరికైనా అమ్మేస్తానన్నట్ట, ఇంకొక పని చేయకూడదా, మీకు అప్పు తీరడానికి నన్నే మీ దాసుడికి ఇచ్చేసుకుంటాను, నా చేత పనులు చేయించుకుని అదే అప్పు కింద జమ కట్టుకోకూడదా అంటే, ఓహో అయితే నువ్వు నా దాసుడిగా వస్తావా అన్నట్ట. వచ్చేసాను అన్నాడు ఆయన. నువ్వు నా దాసుడివి, నిన్ను ఎవరికైనా అమ్ముకునే అధికారం ఉంది, ఒరే ఇలా రారా, నిన్ను నీకు అమ్మేశాను, ఆ 10 కోట్లు ఇచ్చే అన్నట్ట. తనను తాను అమ్ముకోవడానికి ఇష్టపడని ఈ హరిశ్చంద్రుడు అంటే చూస్తూ కాటి కాపరికి అమ్ముడుపోయి వాడి దగ్గర పనిచేయడానికి బాధపడుతున్న సమయంలో, నువ్వే నా దాసుడివి, నువ్వు నాకు దాసుడిగా వచ్చావుగా, బానిసని ఎవరికైనా అమ్ముకోవచ్చు అని కావాలని అంటగట్టి ఆ డబ్బుచ్చుకున్నాడు. మాలడు పొంగి అమ్మునికి మానుగన ధనమిచ్చి పట్టి భూపాలుని నంటగట్టి అకృపామతి కొంకక చేతికోల పైతోలెగయంగ వ్రేసి వెసదోడ్కొని పల్లెకు పోయే ఏరికి కాలవశంబునంకలుగు కర్మ ఫలంబులు మాన్పవచ్చునే. ఈ కాటికాపరి సంతోషపడిపోయాడు, పొంగిపోయాడు. ఇంతటి మహారాజుని ఇంత డబ్బు పెట్టి కొనుక్కునే యోగం నాకు పట్టిందనుకున్నాడు. అంత డబ్బు చేతిలో పెట్టాడు. రావాయ్ బానిస, నీ పేరేమిటంటే హరిశ్చంద్రుడండి అన్నట. హరిశ్చంద్రుడా నా మహమ, ఇంతకాలం నీ పేరేదైనా నీకు కొత్త పేరు పెడుతున్నాను, ఈ పేరుతోటే నువ్వు పలకాలి. నా పేరు వీరబాహుడు, నువ్వు వీరదాసుడివి. ఏమంటావంటే చిత్తమండి అన్నట. చిత్తమేమిటి, వెంటనే కుండబుచ్చుకో అని చేతిలో ఉన్న పెద్ద కళ్ళు కొండిచ్చాడు. ఆ కళ్ళు కొండ సగం ఖాళీ అయిందిగా. కళ్ళు కొండ పుచ్చుకోవడమే కాదు, ప్రతిరోజు 3 పుట్ల 3 ఫుల్లు కొండలు పట్టుకురావాలి, నిల్లు కొండ నాకు పనికిరాదు, పుచ్చుకో అన్నట్ట. పుచ్చుకున్నాడు ఆయన. చేతికి ఒక గొంగళి ఇచ్చాడు, ఇది భుజం మీద వేసుకో, ఈ కర్ర పుచ్చుకో నాతోరా అనగానే కొంచెం తడబడుతూ దగ్గరికి వచ్చాట. ఎంత చెడ్డ మహారాజు కదా, ఒక్కసారి అలవాటు ఉండదు కదా, అందుకని తడబడుతూ ఉంటే చేతికర్రతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాట. పైతోలెగయంగవ్రేసి, ఆ పైన ఉన్న తోలు లేచిపోయింది, వీపు మీద ఉన్నటువంటి అంత చర్మం ఊడి కింద పడింది. అంత దెబ్బ కొట్టాడు వాడు, వాడి చేతిలో ఉన్న కర్రతో. వాడు ఒక్క దెబ్బ కొడితే కుక్కలు ఒక్క క్షణంలో తస్తాయట. అడవి పందుల్ని వేటాడేవాడు వాడు, అందుకని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టి చెప్పిన పని తక్షణం చెయ్యాలి, చకచక చెయ్యాలి. ఆలస్యం చేసావా వీపు చెట్ల కొడతా, తోలు లేచిపోతుంది, పుచ్చుకో అని పుచ్చుకొని తనతో తన పల్లెకి తీసుకెళ్ళాడు. అంటే ఆ కాశీలో గుడికి దగ్గరలో ఉన్న శ్మశానం అన్నమాట, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ రాశారు మారణ గారు మార్కండేయ పురాణంలో, కాలవశంగుణం కలుగు కర్మఫలంబులు తప్ప నేర్చునే. ప్రతి వ్యక్తికి చేసిన పనికి తగిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిన యోగం పడుతుంది. ఎంత గొప్పవాడైనా చేసిన పని అనుభవించాలి. పుణ్యం చేశాడు, సుఖం అనుభవిస్తాడు. పాపం చేశాడు, ఆ పాపానికి తగిన దుఃఖం అనుభవిస్తాడు. కాలం రావాలి దేనికైనా. కాలం వచ్చినప్పుడు తాను చేసుకున్న కర్మను అనుభవించక తీరదు. ఎంత గొప్పవాడికైనా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడైనా శుభం కానీ అశుభం కానీ చేసుకున్నది అనుభవిస్తాడు. అందుకే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకుంటే సుఖాలు అనుభవిస్తాడు, పిచ్చి పనులు చేస్తే దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు. కాకపోతే ఇక్కడ హరిశ్చంద్రుడు ఒకనొక కర్మ ఎందుకు అనుభవిస్తున్నాడు, దానికి ఒక కారణం ఉన్నది. ఆయన కూడా ఒకే ఒక్కసారి చేస్తానని పని చేయకుండా వాయిదా వేసి రవ్వంత సత్యమాట చాలా కాలం క్రితం, అది వరుణదేవునితో. ఆ పాపం ఇప్పుడు అనుభవించాడు ఆయన కూడా. చివరికి ఈ హరిశ్చంద్రుణ్ణి తీసుకెళ్ళాడు, వీరదాసుడని పేరు పెట్టాడు ఆ వీరబాహుడు అనేటటువంటి కాటికాపరి. కాశీలో ఉన్న శ్మశానంలో ఒక శ్మశానం అతనికి అంటగట్టాడు, దానినే వాడు హరిశ్చంద్రఘాట్ అంటాం. ఎప్పుడన్నా కాశీ వచ్చినప్పుడు వస్తే మీకు హరిశ్చంద్రఘాట్ చూపిస్తాం. హరిశ్చంద్రుడు కాటికాపరిగా సంవత్సర కాలం ఉద్యోగం చేసిన పవిత్ర స్థలం అది. ఆ ఏడాది శవాలు తగలబెట్టాడు, శవాల దగ్గర ఉన్నటువంటి కప్పం తీసుకున్నాడు. ఆ శవాల మీద కట్టినటువంటి గొడ్డలు, వాటిని హిందీ వాళ్ళు కఫన్ అంటారు, ఆ శవవస్త్రాలు తీసుకున్నాడు, పై దండలు తీశాడు. ఈ విధంగా అక్కడ ఉద్యోగం చేసిన స్థలం అది హరిశ్చంద్ర ఘట్టం. ఈ హరిశ్చంద్రుడితో అన్నాడు ఇప్పుడు ఈ వీరబాహుడు, అబ్బాయి ఈ శ్మశానం ఈరోజు నుంచి నీ అధీనంలో ఉంటుంది, చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. మనం సరిగ్గా కాపలా కాయకపోతే ఎవడో ఒకడు మనకి తెలియకుండా రహస్యంగా శవాన్ని తగలబెట్టిపోతాడు. ఒక్క శవం ఇక్కడ రహస్యంగా తగలబెట్టబడితే నాకు చాలా నష్టం వస్తుంది, నిన్ను బోలెడంత డబ్బు పెట్టి కొన్నాను, ఆ డబ్బుకి తగిన ఫలితం నాకు రావాలి. రావాలంటే నువ్వేం చెయ్యాలి, ఇక్కడికి వచ్చిన ఏ శవాన్నైనా డబ్బు లేకుండా తగలబెట్టకుండా చూడాలి. ఎవడైనా శవాన్ని తగలబెట్టడానికి వస్తే వాడి దగ్గర నువ్వు కాటి సుంకం అనే పేరుతోటి 100 రూపాయలు తీసుకో. ఈ 100 రూపాయల్ని 6 భాగాలు చెయ్యి. ఈ 6 భాగాల్లో ఒక భాగం రాజుగారికి కట్టాలి, శ్మశానానికి ట్యాక్స్ అంటారు అది. అందుకని రాజుగారికి ఒక భాగం వెళ్ళిపోతుంది. ఉదాహరణకు 6 రూపాయలు తీసుకున్నారనుకోండి ట్యాక్స్, 6 రూపాయలు 1 రూపాయి రాజుగారిది, ఇంకా మిగిలిన 5 రూపాయల్లో 2 రూపాయలు నీవి, 3 రూపాయలు నావి. ఇలా ఎంత వచ్చినా సరే కాటి సుంకం 6 భాగాలు చెయ్యాలి. 1 వంతు రాజుగారికి, 2 వంతులు నీకు, 3 వంతులు నాకు. నీ దగ్గరున్న 2 వంతుల్లో మళ్ళీ 1 వంతు ఈ శ్మశానం చుట్టూతో ఉన్న కంచె బాగు చేయడానికి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కట్టెలు ఇవ్వడానికి, అటువంటి వాటికి ఉపయోగించు. 1 వంతు మాత్రం నీ భోజనానికో దానికో వాడుకో. నువ్వు ఎక్కువగా భోజనం చేయడానికి కష్టపడక్కర్లా, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లా పిండం వండుతారు, ఆ పిండం నువ్వు 1 భాగం తినేయి. ఇక ఈ శ్మశానంలో వచ్చేటటువంటి వాళ్ళంతా శవం మీద గుడ్డలు పెడతారు, కప్పుతారు. ఈ గుడ్డలు ఎప్పటికప్పుడు నాకు పంపేయాలి, వాటిని నేను వేలం వేసేస్తాను. శ్మశానంలో గుడ్డలు వేలం వేస్తారు, అది చాలామందికి తెలియదు. కానీ అందుకనే బయట కొన్ని చోట్ల వేలం వేసేటటువంటి గుడ్డలు అవి ఎక్కడ గుడ్డలో కూడా తెలుసుకోవాలి. శ్మశానంలో నుంచి వచ్చే చీరలు, తెల్ల గుడ్డలు, కొన్ని రకరకాలైనటువంటి వస్త్రాలు కూడా కాశీలో ఎప్పటికీ వేలం వేస్తారు. ఆ వేలం వేసేటప్పుడు మనం చూసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవడం కూడా దోషం ఉన్నారు. ఇవన్నీ మాకు పంపించాలి. ఇంకా దండలు ఉంటాయి, ఈ దండల్లో బాగున్న పువ్వులు ఉంటాయే, ఆ పువ్వుల దండలు మళ్ళీ అమ్మేయి, వాళ్ళు మళ్ళీ ఇంకో తోట కొనుక్కుంటారు. శ్మశానంలోకి శవాలకు వేసే తాజా దండలు ఉంటాయి. ఈ దండలు పాడు చేయడం ఎందుకు, నేనంటే మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను కానీ ఈ శ్మశానంలో వేసే దండలు అలా ఇవ్వకూడదట. ఈ దండలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పూల కొట్టుకు పంపేస్తారు. పంపేస్తే బాగున్నవి మళ్ళీ అమ్ముతారు. అంటే అలాంటి పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారనమాట. ఇంతకీ ఇదంతా హరిశ్చంద్రుడికి ఒక పరీక్ష అనుకోండి. అందుకని ఆ దండలు కూడా నాకు పంపాలి. ఈ విధంగా ఆదాయం శ్మశానము ద్వారా సమకూరాలి. ఆ ఆదాయంతో నేను నిన్ను పాడుకున్నందుకు సుఖపడాలి. అర్థమైందా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో, ఇక్కడికి వచ్చాక నీవు కేవలం ఉద్యోగివి, నా బానిసవి. ఇక్కడ పక్షపాతానికి తావు ఉండకూడదు. ఎంత దగ్గరి బంధువైనా చచ్చాక వాడి దగ్గర కప్పం వసూలు చెయ్యకుండా శవం మాత్రం తగలబెట్టడానికి వెళ్ళేది. కాటికాపరికి ఒక నియమం ఏంటంటే, వాళ్ళ ఆవిడ చచ్చిపోయినా సరేట, ఏమే చచ్చిపోయావా, నీ శవం తగలబెట్టాలంటే ట్యాక్సీ ఎవరు కడతారు అని అడగాలి. ఆవిడ మాట్లాడలేకపోతే వీడికి వీలుంటే వీడన్నా కట్టాలి, పిల్లలన్నా కట్టాలి, అంతేగాని భార్య కదా అని జాలిపడి ఉట్నే తగలబెట్టడానికి వీల్లేదట. ఆ రోజుల్లో ఆ నియమం పెట్టారలా. ఈ విధంగా హరిశ్చంద్రుడికి ఆ నియమాలన్నీ చెప్పి, ఇది కాక ప్రతిరోజు చీకటి పడే ముందు మళ్ళీ సూర్యోదయ సమయంలో ఈ పెద్ద కొండ నిండా తాటికల్లు, ఈతకల్లు, జీలుగు కళ్ళు అని మూడు రకాలు ఉన్నాయి. ఈ మూడింట్లో ఏది దొరికితే అది పట్టుకురావాలి. ఇదిగో వచ్చేటప్పుడు మళ్ళీ నాకు తెలియకుండా చొక్క నోట్లో వేసుకునే కోసమా, ఎంగిలి చేయకుండా పట్టుకురా, ఎంగిలి కళ్ళు నేను తాగను అంటే నేను అసలు పుచ్చుకోను గురుదేవా అన్నట్టు నేను. పాపం ఇప్పుడు మరి ఆయన గురువు గారు కదా, పుచ్చుకోవా. ఓరు నువ్వు ఎక్కడ దొరికేవరా, శ్మశానంలో శవాలను చూసినప్పుడు అవి కాలిపోతున్నప్పుడు భయం వేస్తుంది, ఆ భయం తొలగాలంటే కాస్త పుచ్చుకోవాలి, పుచ్చుకున్న వాడికి మంచి ధైర్యం వస్తుంది అన్నట్ట. మీరు ఏం చెప్తే చేస్తాను, ఒక్క కళ్ళు మాంసం మాత్రం నేను పుచ్చుకోనండి అన్నాడు ఆయన. సరే నీ కర్మ, ఏమైనా నాకు మాత్రం కళ్ళు ఇవ్వాలి. ఈ నియమాలు పాటిస్తావా? చెప్తాం, పాటిస్తానండి. ఎందుకంటే మీరు నన్ను కొనుక్కున్నారు, నన్ను రుణవిముక్తుని చేశారు, మీరు ఏం చెబితే చేస్తానన్నాడు. ఇలాగ శ్మశానంలో కాపరి అయిపోయాడు హరిశ్చంద్రుడు. అక్కడేమో కాలకౌశికుడి దగ్గర భార్య, కొడుకు బండజాకిరీ చేయడం మొదలెట్టారు. ఈ కాలకౌశికుడి భార్య సూర్యకాంతం, ఛాయాదేవి పూర్వం ఉండేవారు సరే, వీళ్ళంతా ఆవిడకి ఎందుకు పనికిరారు అసలు? అంత భయంకరురాలు, క్రూరురాలు, రోజు చితక్కొట్టేది, గొడ్డు చాకరీ చేయించేది, బండ చాకరీ చేయించేది. ఎప్పుడో రాత్రో మధ్యాహ్నమో ఆవిడకి తోచినప్పుడు ఈ నెంగిలి మెతుకులు పారేసేది. వాటినే తింటూ పనులు చేయడం మొదలుపెట్టారు. పిల్లవాడు ఇంట్లో ఉంటే అలాగా, వీడు కూడా కొన్ని పనులు చేస్తేనే మేము నిన్ను కొనుక్కున్నందుకు సుఖంగా ఉంటాం. ఈ కుర్రాడు కూడా తోటి పిల్లలతో అడవికి పంపించి అడవి నుంచి విస్తరాకులకు కావలసిన ఆకులు తీసుకురమ్మని చెప్పి పంపించు అని కుర్రాడు కూడా పంపమందట. ఓ రోజు నా కాలకౌశికుడి భార్య, అంటే మా పిల్లాడు చిన్నాడండి 8 ఏళ్ళు, అడవికి వెళ్ళి ఏ బాదం ఆకులో తెచ్చే లోపల ఏ గడ్డి గాథ మీదన్నా కాలేసి దేనన్నా తొక్కితే ప్రమాదం కదా అంటే, పోతే పోతాడే, ఏ లోకంలో ఎంతమంది లేరు, అయినా పోయే కాలం రమ్మంటే కానీ రాదు, పొమ్మంటే కానీ పోవడానికి అది ఏమన్నా మన చేతిలో పనే. చచ్చే యోగం వస్తే ఇంట్లో ఉన్న చస్తాడు, ఆయు ఉంటే అడవిలో క్రూరమృగం నోట్లో పడినా బతుకుతాడు. నీ కొడుకు అడవికి వెళ్ళవలసిందే. ఇక్కడ చాలామంది అగ్రహారంలో ఉన్న పిల్లలు అడవికి వెడుతున్నారు, రోజు దర్భలు తెస్తున్నారు, సమిధులు తెస్తున్నారు, ఎండు కట్టెలు తెస్తున్నారు, బాదమాకులు కట్టలు తెస్తున్నారు, ఆ బాదమాకుల కట్టెలతో విస్తరణ తయారు చేస్తున్నారు, అంతో ఎంతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు, ఏ నీ కొడుకుని పంపవా అని కాలకౌశికుడి భార్య, దాని పేరు చండాస్య, భయంకరురాలు, వీడు కూడా పంపందిట. దాంతో ఈరోజు రోహితుడు కూడా సాటి పిల్లలతో అడవికి వెళ్ళేవాడు, ఆకులవి తెచ్చేవాడు. ఇక్కడేమో వీళ్ళు ఇలా ఉన్నారు. అక్కడ హరిశ్చంద్రుడు తన తానే మరిచిపోయాడు. శవదహనం మీద నుంచి వచ్చేటటువంటి ఆ పొగని పీలుస్తూ, శవదహనం చేస్తున్నప్పుడు ఆ పొగ పీల్చడం చాలా దోషమని శాస్త్రం, అది ఆయువుని క్షీణింపజేస్తుంది. అయినా మరి శవం కాలుస్తున్నప్పుడు దగ్గర ఉండాలిగా, కర్ర పుచ్చుకుని అప్పుడప్పుడు కపాలం లేచిపోకుండా చూడాలి. అందువల్ల ఆ పొగ పీలుస్తూ ఉండిపోయాడు. ఆ బూడిద మీదకి వచ్చేది, ఆ చెత్తా చెదారం మీద పడేది, ఆ శవం మీద ఉన్న వస్త్రాలు పోగేసేవాడు, దండలు పోగు చేసేవాడు, పెండం తినేవాడు, కాటి సుంకాన్ని లాక్కునేవాడు, ఇలా బ్రతుకుతూ తనను తాను మర్చిపోయాడు. బ్రతుకుండగానే మరొక దేహం పొందినట్టు అయిపోయింది ఆయన, మరో జన్మ పొందినట్టు అయిపోయాడు ఆయన.